కఠోపనిషత్ ప్రభావం వల్లే మొదటి మంత్రము ఉషం హవై వాజశ్రవస సర్వవేద సందదౌ తస్యః నచికేత నామ పుత్రాసః. ఉపనిషత్తులు చదువుకునేటప్పుడు మీరు గుర్తించవలసింది ఒకటి అంటే అందులో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా మీరే, మీ గురించి చెప్పబడుతోంది అని గుర్తుంచుకోండి. ఎవడికో ఏదో యజ్ఞం చేస్తే వాడి కొడుకు యముడి దగ్గరికి వెళ్తే నీకు నాకు ఏం లాభం? మీ జీవితాల్లో ఆ సంఘటన జరుగుతుంది, అది ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పేర్లు, ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలు మీ జీవితాల్లో జరుగుతున్నాయి, అది అర్థం చేసుకోవాలి. అప్పుడు కానీ ఈ ఉపనిషత్, ఉప అంటే దగ్గరికి, మీ అంటే తీసుకువెళ్తాం. ఎవరి దగ్గరికి తీసుకెళ్తుంది? ఆత్మ దగ్గరికి తీసుకెళ్తుంది, పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది, ఆధ్యాత్మిక శక్తి కేంద్రం వరకు తీసుకెళ్తుంది. అవి ఉపనిషత్తులు అంటే ఎవరిని తీసుకెళ్తాయి? నిన్ను తీసుకెళ్తుంది. అంతేత ఈ మొత్తం ఏ ఉపనిషత్తు జరిగినా కూడా అది మీలో జరగాలి, అది ఒక అంతర్యాత్ర. ఇంజనీర్ అవుతాడు, ఇంజనీర్ అవటం టీచర్ పాఠం చెప్తూ ఉంటాడు, 30-40 మంది వింటూ ఉంటాడు. కానీ మార్పు ఎక్కడ జరుగుతుంది? నీలో జరుగుతుంది. నువ్వు ఇంజనీర్గా మారుతావు, నువ్వు డాక్టర్గా మారుతావు, నువ్వు కెమిస్ట్రీగా మారుతావు, నువ్వు ఫిజిక్స్గా మారుతావు. అది కదా విద్య అంటే. బయట ఏం జరగదు, బయట కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అది వేరే విషయం. కానీ కొన్ని సంఘటనల యొక్క ప్రభావం ఏమవ్వాలి? మీ జీవితంలో మార్పు తీసుకురావాలి, మీ ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలి. ఇది కఠోపనిషత్ అనేటటువంటిది మొత్తము అరవిందో సాధనకి ఆధారం, శ్రీరామ శర్మ ఆచార్య యొక్క సాధనకి ఆధారం, పంచకోశ సాధనకి ఆధారం. మన మనకి మనస్సులో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉంటాయి అని అర్థం. వీటిని ఇంగ్లీష్ లో అరవింద ఏం చెప్పాడు అంటే హయ్యర్ మైండ్, ఇల్యూమిన్ మైండ్, ఇంట్యూషనల్ మైండ్, ఓవర్ మైండ్, సూపర్ మైండ్. పేర్లు మార్చాడంటే ఇంకదంటే హయ్యర్ మైండ్ అంటే ఈ మనస్సు కంటే కొంచెం ఎక్కువ మనస్సు అని అర్థం అవుతుంది కదా. హయ్యర్ మైండ్ అంటే మీకు భావం అర్థం అయిపోతుంది. అన్నమయ కోశము అంటే మనకేమీ అర్థం కావటం లేదు. మహా వచ్చే అన్నమయ కోశం ఈజీగా ఉందమ్మా, పచారాలు చేయాలంటే పచారాలు చేస్తూ ఉంటాడు. హయ్యర్ మైండ్ అంటే అన్నమయ కోశానికి ఉన్నటువంటి సంబంధము నన్నైతే లేదు. కానీ హయ్యర్ మైండ్ అనగానే అర్థమైపోతుంది, అన్నమయ కోశం అనగానే ఈ శరీరం గుర్తొస్తుంది. కానీ ఈ శరీరం ఎందుకు వచ్చింది? మీకు ఎలా వచ్చింది? ఖచ్చితంగా హయ్యర్ మైండ్ నుంచే వచ్చింది. హయ్యర్ మైండ్ అంటే ఏంటి అంటే అన్నమయ కోశము అంటే ఏంటి అంటే మీ ఆహారం ద్వారా నిర్మించబడ్డ మనస్సు. చాలా మందికి మనకి తెలియదు ఆహారం ద్వారా మనస్సు నిర్మించుకోవచ్చని. అందుకే పిచ్చివాళ్ళలాగా మా పిల్లాడు అల్లవారు చేస్తున్నాడు, మా పిల్లవాడు తాగుబోతు, మా పిల్లవాడు చెప్పిన మాట వింటం లేదు. ఆహారం మార్చుకుంటే అన్ని మారిపోతాయి, మీ హయ్యర్ మైండ్ మారుతుంది, అన్నమయ కోశం మారుతుంది. హయ్యర్ మైండ్ తర్వాత ఏముంది? ఇందాక నేను చెప్పిన వాటిలో గుర్తుందా మీకు? ఇల్యూమిన్డ్ మైండ్. ఇల్యూమిన్డ్ మైండ్ ఏంటి అంటే టార్చ్ లైట్ పడితే అక్కడ ఒక కాంతి వలయం ఏర్పడుతుంది. ఇంత లైట్ ఉంది, ఇక్కడ కూడా ఒక టార్చ్ లైట్ వేసాను అనుకోండి, ఏమవుతుంది ఆ భాగం? ఇల్యూమినేట్ అవుతుంది. అంటే ఏంటి, మిగతా వాటితో చాలా స్పష్టంగా తేడాగా ఆ భాగమే కనిపిస్తుంది. కొత్త భాగమే కాదు, ఆ భాగమే మన శరీరంలో ఉన్నటువంటి భాగమే. ఇప్పుడు ఒక టార్చ్ లైట్ వేసాను అనుకోండి, నా పట్టుకొని వెళ్ళిందా, అక్కడ ఏం కనిపిస్తుంది? ప్రకాశంలో కనిపిస్తుంది, ఇల్యూమినేట్ అవుతుంది. అంటే ఏంటి, దానికి ఒక విశేషమైనటువంటి శక్తి ఉన్నట్టు, అది మిగతా వాటికంటే వేరుగా ఉన్నట్టు, దానికి ఒక ఏదో ప్రాణం ఉన్నట్టు కనిపిస్తుంది మీకు. అందుకని దాన్ని ఏమంటాం మనం? ప్రాణమే కోశము అంటాం. మనస్సు యొక్క భాగాలు ఏమంటా కూడా, కోశాలన్నీ కూడా మనస్సు యొక్క భాగాలు. కానీ ఆ టార్చ్ లైట్ తీయగానే ఇంకొక టీచర్స్ దగ్గర ఉన్నప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా, కెమిస్ట్రీ టీచర్ దగ్గర ఉన్నప్పుడు కెమిస్ట్రీ డౌట్స్ ఉండవు, ఫిజిక్స్ టీచర్ ఉన్నప్పుడు ఫిజిక్స్ డౌట్స్ ఉండవు, మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నప్పుడు డౌట్స్ ఉండవు కదా. టీచర్ పక్కకి వెళ్తావు కానీ అన్ని డౌట్స్. ఏమైంది అక్కడ? ఆ ఇల్యూమినేషన్, గురువు యొక్క ఇల్యూమినేషన్, మీకు ఆ గురువు యొక్క ప్రాణశక్తి మీకు లభించటం లేదు. అందులో ప్రాణమయ కోశం వల్ల ఇల్యూమిన్ మైండ్ అన్న ఒకటే, దాని తర్వాత ప్రాణమయ కోశం తర్వాత వచ్చేది ఏంటి, మనోమయ కోశం, ఇంట్యూషన్. కానీ మనోమయ కోశం యాక్చువల్గా ఇంట్యూషన్ కాదు, మనోమయ కోశము ఇంట్యూషన్కి మధ్య ఉన్నటువంటి ఒక స్థితి అది. అంటే జ్ఞానాన్ని అది సమర్పించుంటుంది కనుక ఇట్ ఈస్ లైక్ ఎ లైబ్రరీ. ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ మొత్తం లైబ్రరీ. ఐఏఎస్ అది పాస్ అవ్వాలి అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ మీకు గుర్తుండాలి. టెన్నిస్లో ఉండే రెండు పనికిరాని పదాలు, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి టెన్నిస్లో ఉన్న పదాలు వాడికి ఎందుకు తెలియాలో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మన ఇల్యూమెంట్ మైండ్ అలా ఎదుగుతుంది అంతగా చేయలేము. ఏ ప్రశ్న అడగాలి, దేన్ని అడగాలి, ఎందుకు అడగాలి, మనస్సు ఏం చేస్తుందంటే డేటాని కలెక్ట్ చేస్తుందంటే. అందుకే మైండ్ వల్లే మనం మాయలో పడతాం. అంచేత మైండ్ని యాక్చువల్గా మన ఋషులు వాళ్ళు దానికి ఒక విలువ ఏమి ఇవ్వరు, అసలు మనస్సు లేకపోతేనే మంచిదంటారు. దాని తర్వాత వచ్చేటటువంటి దాన్ని పట్టుకుంటాం మనం, దాన్ని ఇంట్యూషన్ అంటాం, విజ్ఞానమే కోశము అంటాం. విజ్ఞానమే కోశమే ఇంట్యూషన్ అంటే అంటే లోపల నుంచి వచ్చేటటువంటి జ్ఞానం. లోపల నుంచి వచ్చేటటువంటి జ్ఞానం అంటే ఏంటి, యాపిల్ పండు కింద పడింది అందరూ చూస్తారు అని మనస్సుతో చూస్తారు, ఒక సంఘటన అంతే. కానీ న్యూటన్కి ఏమైంది, ఆ సంఘటన లోపల నుంచి ఒక జ్ఞానాన్ని ఇచ్చింది. అంతవరకు ప్రకృతిలో ఆ జ్ఞానం లేదు, ఉదాహరణ. అంటే ఇంట్యూషన్ అంటే ఏంటి, లోపల నుంచి వచ్చేటటువంటి జ్ఞానం. ఆ లోపల నుంచి వచ్చేటటువంటి జ్ఞానము విజ్ఞానమే కోశము అని మనం చెప్పుకుంటాం. కానీ లోపల నుంచి వచ్చేటటువంటి జ్ఞానం కూడా పనికిరాదు అని కృష్ణుడు తెలిసాడు. అసలు మీకు ఏ విధమైనటువంటి మైండ్ కూడా అక్కర్లేదు, యు గో ఓవర్ మైండ్, మనస్సుకు అతీతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవు కృష్ణుడు చెప్పింది. ఆ మాట ఇప్పుడు మన సాధకులకి నేను ఉండబోయేటటువంటి ఆశ్రమంలో ఆ సాధనమే మొదలెడతాను, నేను దాంతోనే మొదలెడతాను. ఎక్కడ ఆశ్రమం వస్తుంది, ఏమొస్తుందో నాకు తెలియదు. కానీ ఆశ్రమం వసూలు చేసేటటువంటి సాధన అంతా కూడా ఓవర్ మైండ్ సాధన. కానీ ఓవర్ మైండ్ అంటే కొంచెం అర్థం అవుతుంది, సమర్పణ అంటే మనకు అర్థం కాదు. కృష్ణుడు చెప్పింది అదే, అసలు నువ్వు ఆలోచించడం మానేనాయన అంటే అర్జునుడిని, యూ డోంట్ థింక్, ఎవరి మీద బాణాలు వేయాలి, ఎవరి మీద బాణాలు వేయకూడదు, ఏది ఉచితము ఏది అనుచితము నువ్వు ఆలోచిస్తావా, నువ్వు నీ మనస్సుని స్థిరపరచుకో, శాంతింపజేసుకో, నీ మనస్సుని లయం చేసేసుకో. ఏ ఏ మనస్సులు లయం అవ్వాలి, హయ్యర్ మైండ్ అంటే అన్నమయ కోసం, ఇల్యూమిన్ మైండ్, ఇంట్యూషనల్ మైండ్, ఈ మూడు మైండ్ ఓవర్ మైండ్ ఉండాలి. ఇంట్యూషనల్ మైండ్ పోవాలి, భూ భువ స్వహ నాకు, ఈ మూడు వద్దు. మరేమవ్వాలి, ఓవర్ మైండ్, తత్సరితలు వరేణ్యం. ఆ ఓవర్ మైండ్ ఏంటో కూడా మనకు తెలియదు, మన మనస్సుకి అది తెలియదు, అది ఏదో ఉంది, మనస్సుకు అతీతమైనటువంటిది ఏదో ఉంది. తత్సరితలు వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, నా మనస్సుల్లోకి దిగుగాక, నా మనసులో ఉండేటువంటి అంధకారాన్ని పోగొట్టుగాక. మరి పోగొట్టే ఏం చేయాలి నువ్వు, కరిష్టే వచ్చినంతవా ధియో యో నన్న ప్రచోదయా, అది ఎలాగ నన్ను ఆచరింపజేస్తుందో అలా ఆచరిస్తాను, నా ఆచరణది మార్చుగాక. అందుకే నేను చాలాసార్లు మీకు చెప్తాను, శ్రీరామ శర్మ ఆచార్య చేసే గాయత్రి మీరు చేసేటటువంటి గాయత్రి ఒకటి కాదు, మంత్రం అదే, ఉపయోగించుకునేటటువంటి విధానం చాలా తేడా ఉంది. ఆయన చెప్పుకున్నాడు చాలాసార్లు, ఈ గాయత్రి మంత్రాన్ని నేను తంత్ర ప్రయోగంగా చేసుకున్నాను, ఆయన మహావిజ్ఞానం చెప్తాడు, ఇది తంత్ర విధానం నేను నేర్తే, నేను అదే అరవింద కూడా చెప్తాడు, తంత్రం ఉపయోగించుకుంటే తప్ప ఈనాడు ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని మనం తీయలేము. గాయత్రి మంత్రము వేద మంత్రము, కానీ గురువు గారు దాన్ని ఉపయోగించుకునేది తాంత్రికంగా ఉపయోగించుకున్నారు, ఆయనే రాసుకున్నాడు ఆయన పుస్తకాల్లో. అరవింద కూడా అదే రాసుకున్నాడు, కానీ అరవింద ఇంగ్లీష్లోను మిగతా వాటిలో ఏదో చేసుకున్నాడు, నాకు ఐడియా లేదు ఆయన ఎలా చేశాడు. కానీ భావం అర్థమైంది కదా, ఓవర్ మైండ్. ఈ ఓవర్ మైండ్ని మొట్టమొదటిసారి భూమి మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. సమర్పణ యోగం, ఓవర్ ఓ విఆర్ ఓవర్ మైండ్, మనస్సు కంటే అతీతమైనది. మనమయం అసలు మధ్యలో ఉంటుంది, అది గడపలాగా, అదొక గడప. అటు వెళ్తే నువ్వు ప్రాణమయ కోశానికి వెళ్ళిపోతావు, ఇటు వెళ్తే విజ్ఞానమయ కోశానికి వస్తావు. కానీ గడపకి విలువ లేదు, ఆ మనస్సును పట్టుకుని ఇప్పుడు మనం వేలాడుతున్నాం. ఇందులో ఎందుకంటే మీరు గడపలోనూ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడున్నా మన జీవితాలు అర్థమవుతున్నాయి కదా. ఇటు పోనీ భౌతికవాదుల్లాగా భౌతికమైనటువంటి ఆనందం చేసుకోగలమా అనుకో, పోనీ ఇటు ఇన్ఫ్యూషన్ విజ్ఞానమే కోసాను కదా వెళ్ళాం, ఎక్కడున్నాం అంటే గడప మీద ఉన్నాం. ఇంకా మనస్సుకి పెద్ద తెలివి లేదు, కానీ గడప అవసరం. గడప లేకపోతే ఏది బయట ఏది లోపలో తెలియదుగా. అంతవరకు మనస్సు ఓకే, అనవసరమైన ప్రకృతిలో ఏమీ లేదు, అది మాత్రం గుర్తుంచుకోండి. కానీ మన సాధనాత్మకమైనటువంటి దాంట్లో ఈ గాయత్రి మంత్రాన్ని, అందుకే నేను గంటల గంటలు చేయండి, కనీసం రోజుకు ఒక గంట అయినా చేయండి, అంతకంటే తక్కువ చేస్తే మన గురువుకి మన కృతజ్ఞత చూపించని వాళ్ళని కాదు. మరి శ్రీరామ్ శర్మాచార్య అరవిందో వీళ్ళ మాత్రం మీరు ఎత్తకండి. మీకు టైం ఉందో లేదో నేను దాని గురించి మాట్లాడుతాను, నేను చెప్పాను కదా. యూ హ్యావ్ టు డూ దిస్ అంటే, మీరు ఇంజనీరింగ్ చదవాలి మీ పిల్లవాడు అనుకుంటే వాడు గంటల గంటలు చదవకుండా ఇంజనీర్ ఏముంటుంది, అర్థమైంది కదా. ఓవర్ మైండ్ యొక్క అవతరణ, దాన్నే గురువు గారు స్వర్గావతరణగా మాట్లాడారు. అరవింద ఏం చెప్పాడు అంటే అది మాత్రము సరిపోదు, ఓవర్ మైండ్ ఒక్కటే సరిపోదు మీకు, ఓవర్ మైండ్ కంటే కూడా పైన ఒకటి సత్యాన్ని చెప్పగలిగేటటువంటి మనస్సు ఉంది, దాన్ని సత్యమైన మనస్సు అనొచ్చు. అరవింద మాత్రం దాన్ని ఏమన్నాడు, సూపర్ మైండ్ అన్నాడు. ఇంకదా ఈ నచికేతోపాఖ్యానం ఈ ఐదు మనస్సులకి అతీతంగా వెళ్ళి ఆ శక్తిని ఎలా దింపుకోవాలో చెప్తుంది మీకు. అరవింద యొక్క మొత్తం సాధన, శ్రీరామ శర్మ ఆచార్య యొక్క మొత్తం సాధన రహస్యాలు ఇందులో ఉన్నాయి. అందుకే నేను మిమ్మల్ని రెండు కేటగిరీస్గా మీరు మార్చుకోండి అని చెప్పాను. నేను కోరికలు బాధలు అంతకంటే మేము ఎక్కువ ఏం చేయలే మాస్టారు. వీధిలో వాళ్ళని అడగటం బదులు గురువుని అడుక్కోండి, సాయిని అడగండి, గురువు గారిని అడగండి. మీ కోరికలైనా వాళ్లే తీర్చగలరు, బయట వాళ్ళు ఏం తీర్చలేరు. అది తప్పు అని నేను అంటే, కానీ నాకు రెండు రకాల వర్గీకరణ కావాలి. మొత్తము మేము ఆ సత్యాన్ని దింపగలము, ఆ సత్యాన్ని దింపటానికి మేము కష్టపడగలము అనేటటువంటి వాళ్ళకి మాత్రం నేను మూడు నియమాలు చెప్పాను. మొట్టమొదటి నియమం ఏం చెప్పాను అర్థమైంది కదా, అతి తక్కువ ధనం మీరు వాడుకోవాలి, మీ సంపద అనేటటువంటి భావన పోవాలి. నా పిల్లలకి వాళ్ళకి నేను ఇది అందజేయాలి, నేను ఇంకా డెవలప్ చేయాలి అనేటటువంటి భావన పోవాలి. సమాజానికి నేను ఇచ్చేస్తాను. ఇది కబీర్ దాస్ దగ్గర నుంచి వస్తుంది ఈ విధానం. పూర్తి కప్పు తాధన సంఖ్య, పిల్లవాడు పనికిరాని వాడు అయితే డబ్బు కూడబెట్టే అన్నారు. పూర్తి సపోర్ట్ తో త్యాధన సంఖ్య, పిల్లవాడే తెలివైన వాడు చదువుకున్నవాడు డబ్బు సంపాదించుకోవాలంటే నువ్వు ఎందుకు డబ్బు కూడబెట్టడం, వాడు వ్యర్థం అవుతే నువ్వు డబ్బు కూడబెట్టడం వల్ల ఏమవుతాడంటే వాడు ఇంకా పరమ వ్యర్థం అవుతుంది అంతే కదా. వాడు మంచివాడే అనుకోవచ్చు, నీ డబ్బు అసలు లేవాడికి, మరి నీ డబ్బు ఏం చేయాలి. ఇందాక నేను చెప్పాను, నేను ఒక విశేషమైనటువంటి ప్రణాళికతో మీ డబ్బు మీరు ఖర్చు పెట్టుకోండి. ఇంకంటే ఈ సంస్థలు వీటితో నేను విసిగెత్తిపోయింది. నాకు ఎవరికి ఏ విధమైనటువంటి అవగాహన లేకుండా అందరూ పిచ్చి పిచ్చి వ్యాసాలు వేస్తున్నారు. పెద్ద పెద్ద సంస్థలతో కూడా ఎవరికి ఏ అవగాహన లేదు, వాళ్ళు అలా కూర్చుని ఉన్నారంటే రామకృష్ణ మిషన్ ఎంత పనిచేయాలి, అరవింద మిషన్ ఎంత పనిచేయాలి, శ్రీరామ శర్మ ఆచార్య మిషన్ ఎంత పనిచేయాలి. ఊపే ఎత్తు వాళ్ళు ప్రపంచాన్ని, ఈ అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడ చేరి పిచ్చి పిచ్చిగా ఏ లేకుండా పైపై తూతు మంత్రాలు చేసుకుంటూ జీవితాన్ని గడిపించేటటువంటి వాళ్ళతో నేను సంబంధం పెట్టుకోదలుచుకోలేదు. అంచేత ఈ కఠోపనిషత్ చెప్తాను అన్నదందుకు మీరు డిసెంబర్ 24, 25, 26 లోపల ఈ కఠోపనిషత్ ఇప్పుడు నేను చెప్పింది అందరికీ అందజేయండి. మీ ఫ్యామిలీ సర్కిల్స్ లో, మీ స్నేహితులతో అందరికీ కూడా అందజేయండి. ఎవడిలో ఎప్పుడు ఏ విధమైనటువంటి భావన మనిస్తుందో మీరు చెప్పలేరు. మీరు నిర్ణయించుకోకండి, వీడు మంచివాడు కాదు, వీడు చెడ్డవాడు కాదు. హూ ఆర్ యూ టు జడ్జ్. నువ్వెవడవి చెప్పటానికి అంగులిమానుడు, ఓ ఆమ్రపాలి, ఓ అశోకుడు, వీళ్ళందరూ అలా మారుతారని అనుకున్నారా? సడన్ గా మారిపోయారు. ఎందుకు మారాడో మనకి తెలియదు. ఈ కాలంలో అలా మారేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు. ఈనాడు ఉన్నటువంటి ఈ అడ్వర్టైజ్మెంట్ కెపాసిటీస్ అన్నీ కూడా దానికి ఉపయోగించుకోండి. కానీ ఈ మూడు నియమాలు పాటించగలిగేటటువంటి వాళ్ళు ఈ ఉపనిషత్తుని చాలా బాగా ఉపయోగించుకోగలరు. మరి మిగతా వాళ్ళు వాళ్ళు ఉపయోగించుకునే స్థాయిని బట్టి ఉపయోగపడుతూ ఉంటుంది. ఉపయోగపడకపోవడం అంటే ఏముండదు. అంచేత ఉషన్ హవై వాజశ్రవస సర్వవేద సందదో తస్యాహ నచికేత నామపుత్ర ఆస. వాజశ్రవస్ అనేటటువంటి ఉద్దాలకుడు అనేటటువంటి ఒక మహర్షి, తన సర్వస్వాన్ని కూడా ఒక యజ్ఞంలో దానం చేశాడు. కానీ ఆ దానం చేసి ఎందుకు చేశాడు అంటే, ఉషన్, ఉషన్ అంటే కోరిక గలవాడే, నాకు చాలా పేరు వస్తుంది, నేను ఇంత దానం చేశాను, ఇంత దానం చేస్తే ఏమవుతుందో అని బిర్లా ఎవరో ఒకసారి గాయత్రి తపోభూమి నిర్మాణం చేసుకున్నప్పుడు శ్రీరామ శర్మ ఆచార్య దగ్గరికి వెళ్ళాడు. నేను మొత్తం కట్టించేస్తాను అని పక్కన పడయ్యాడు. నీ డబ్బు నాకు అక్కలేదన్నాడు. ఆయన డబ్బు వాడలేదు ఆయన. ఫలాపేక్ష, నువ్వు త్యాగం చేస్తావు? ఇప్పుడు బిర్లాలు టాటాలు వాళ్ళు కూడా త్యాగం చేసి టెంపుల్స్ కట్టిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది హైదరాబాద్ లో, కానీ దాన్ని ఏమంటాం మనం? వెంకటేశ్వర స్వామి దేవాలయం అను అనసుగా. ఇంకా ఫలాపేక్ష, నువ్వు నాకు పేరు రావాలి అనేటటువంటి భావనతో కట్టిస్తున్నావు తప్ప అది అది తప్పు అని అంటేనే ఏదో అరోపణ చేయటం బదులు ఇది చేయటం ఖచ్చితంగా మంచిది, అందులో డౌట్ ఏం లేదు. కానీ సత్యము వరకు వెళ్ళదలుచుకున్నటువంటి మనము, సుప్రామెంటల్ డిసెంట్ వరకు వెళ్ళదలుచుకున్నటువంటి వాళ్ళకి అది తప్పు. అది అర్థం చేసుకోండి. ఫలాపేక్ష తప్పు అని ఎవడు అంటలేదు, గురువులు కూడా అంటలేదు. ఎందుకంటే ఈ ఋషి కూడా ఫలాపేక్షతోనే చేశాడు. ఈ ఫలాపేక్షతో చేస్తూ ఉంటే ఇక్కడి నుంచి మీరు ఉపనిషత్తు ఋషుల గురించి చదువుతున్నాం అనుకోకండి, మీ గురించి చదువుతున్నారు. అంతేత ఈ వాజశ్రవస్ అనేటటువంటి వ్యక్తి ఎవడు? మీరే, నువ్వే. నువ్వేం చేసావు ఇంతవరకు? ఫలాపేక్షతో ఎన్నెన్నో పనులు చేశావు, ఎన్నెన్నో యజ్ఞయాగాదులు చేశావు, చివరికి ఎంత లెవెల్కి వెళ్ళిపోయావు అంటే నేను మొత్తం ఇచ్చేస్తాను గురువు గారికి అన్న స్థితికి కూడా ఇది ఇంకో. కానీ ఎందుకు? ఓ ఫలాపేక్ష ఉంది, గురువు గారి యొక్క అనుగ్రహం లభిస్తుంది, సమాజంలో పేరు లభిస్తుంది అని ఎప్పుడైతే సాధకుడు అలాంటి పనులు చేసే స్థితికి ఎదుగుతాడో అది ఎదగటమే కదా, మామూలు వ్యక్తుల కంటే వీడు గొప్పవాడేగా. అప్పుడు వాడిలో నచికేతుడు అనేటటువంటి ఒక మానసిక స్థితి ఉద్భవిస్తుంది. ఎవరిలో? నీలోనే. నీలో ఉద్భవిస్తుంది, అది అర్థం చేసుకోండి. ఇది వేరు వేరు కథలు కాదు, మీలోనే కోపము వస్తుంది, ప్రేమ ఉంటుంది కదా. మీరు ప్రేమించగలిగితే ఎంత అద్భుతంగా ప్రేమిస్తారో, ద్వేషించగలిగితే ఎంత అద్భుతంగా ద్వేషించగలుగుతాం. మరి ద్వేషించిన వాడు వాడే, ప్రేమించిన వాడు వాడే. అలాగే ఫలాపేక్షతో కోరికలతో భగవంతుల దగ్గరికి వచ్చి యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి వాడి మనసులో ఎప్పుడు కూడా ఒక చిన్న ఆలోచన కదులుతుంది. ఆ ఆలోచన పేరు మానసిక స్థితి వస్తుంది కదా, అది ఎవడో కాదని లేడు, దాన్ని మనం జీన్స్ అంటాం. ఆ జీన్స్ నుంచి కొంచెం పర్ఫెక్షన్ వచ్చింది. వాజశ్రవుడు లేక ఉద్దాలకుడు అంటే మనము, మనము ఆ జీన్స్ లో ఉండేటటువంటి స్వార్థపరమైనటువంటి ఆలోచనలకి ఒక కొత్త రూపం ఇచ్చాం. చేసుకో, కోరికలు తీర్చుకో, నాకు కోరికలతో పాటు మంచి పనులు కూడా చేస్తాం మనం. దాన్ని గురువు గారు ఏమన్నారు? అంశదానము, సమయదానము, ప్రతిభాదానము. నువ్వు చేసుకో, నీ కోరికలన్నీ వద్దనేది ఆయన కూడా, ఎవడూ వద్దండు. అది చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి సడన్ గా ఒక ఇన్స్పిరేషన్ వచ్చి నేను మొత్తము గురువులకు ఇచ్చేస్తాను, గురువుల యొక్క ప్రణాళికకి అనుగుణ్యంగా జరగాలి అన్న ఒక ఫలాపేక్ష. ఉత్తినేయులే, ఏదో గురువుకి ఇస్తాడు, ఆ గురువుకి ఏం లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యం కోసమే ఈ డబ్బు వినియోగించాలి అనేటటువంటి కోరిక ఉంటుంది కదా. ఆ ఫలాపేక్ష, ఆ ఫలాపేక్ష ఎవరికి ఉంది? ఉద్దాలకుడికి ఉంది. ఉద్దాలకుడు వాజశ్రవస్ యొక్క కొడుకు, తండ్రి పేరుతోనే కొడుకుని ఉపనిషత్తులో సంబోధిస్తూ ఉంటాం. అంచేత వాజశ్రవస అంటాం. వాజశ్రవస అంటే వాజశ్రవస్ యొక్క కొడుకు అని అర్థం. కానీ ఆ వాజశ్రవస్ యొక్క కొడుకు వాజశ్రవస ఎవడు అంటే ఉద్దాలకుడు. అతని పేరు ఏంటి అంటే ఉద్దాలకుడు. మొత్తము అంతా నేను భగవంతుడికి ఇచ్చేస్తాను, గురువు గారికి ఇచ్చేస్తాను అన్న మానసిక స్థితిలో ఎప్పుడైతే వాడు వచ్చాడో వాడి లోపల నుంచి అంతరాత్మ నుంచి ఒక ప్రబోధం స్టార్ట్ అయింది. ఆ ప్రబోధం ఎలా ఉంటుంది? కుమారం సంతం బాల్యావస్థలో ఉన్న నచికేతునికి ఇన్నగా ఒక ఆలోచన మనసులో రూపు దాలుస్తుంది. అందుకని దానికి ఏమన్నాడు? బాల్యావస్థలో ఉన్న ఆలోచన అంటే ఆలోచనకి ఒక విశిష్టమైనటువంటి రూపం రాలేదు. ఎవరికి మనలోనే ఉన్నా ఈ ఫలాపేక్షతో సర్వజ్ఞతి యాగం చేసినటువంటి వాడి మనస్సులో ఈ బాల్యావస్థలో ఉన్నటువంటి ఒక ఆలోచన మొదలైంది. ఏంటి ఆ ఆలోచన? ఆస్తిక్య బుద్ధి కలిగింది. ఆ ఆలోచన ఏంటి అంటే ఆస్తిక్య బుద్ధి, శ్రద్ధ కలగటం. ఈ శ్రద్ధ అనేది ఒక అద్భుతమైనటువంటి శక్తి అని మనలో చాలా మందికి తెలియదు. ఆస్తిక్య బుద్ధి శ్రద్ధ మయో ఏం పురుష యో ఏ శ్రద్ధ సయేవత. శ్రీకృష్ణుడు ఏమంటాడు అంటే ఈ పురుషుడు అంటే ఈ శరీరధారులందరూ కూడా శ్రద్ధతోనే ఏర్పడ్డారు. శ్రద్ధ మయో ఏం పురుష యో ఏ శ్రద్ధ సయేవత. వాడికి దేని మీద శ్రద్ధ ఉన్నదో వాడు అలా మారుతాడు. అంతేత మనకి దేని మీద శ్రద్ధ ఉన్నది అన్నది మనం కాస్త జాగ్రత్తగా ఆలోచించుకుంటే కఠోపనిషత్ స్థాయిలో ఉన్నటువంటి సాధకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, మామూలు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవటం లేదు. అంటే మిగతా వాళ్ళని మామూలు వ్యక్తులు అంటాలో వీడెవడో చాలా గొప్పవాడని కూడా కాదు అది అర్థం చేసుకోండి. ఇంజనీరింగ్ సెమినార్స్ జరుగుతూ ఉంటే ఇంజనీర్స్ ఏమంటారు మిగతా వాళ్ళని? వాళ్ళు మామూలు వ్యక్తులు, వాళ్ళకేం అర్థం కాదు. డాక్టర్స్ సెమినార్ జరుగుతూ ఉంటే అప్పుడు ఇంజనీర్లు ఏమవుతారు? ఏం అర్థం కాదు, వీళ్ళు మామూలు వ్యక్తులు. అంతేత మామూలు వ్యక్తులు ఎవరు కాదు. అంతేత మిమ్మల్ని మీరు చింతపరచుకోకండి. మామూలు వ్యక్తులు అని ఎందుకు అంటున్నాం అంటే కఠోపనిషత్తులో ఉన్నటువంటి సాధకుల గురించి మాట్లాడుతున్నాం మనం. ఆ సాధకుల భావం మనలో ఆ నచికేతుడు ఆవిర్భవిస్తేనే అర్థమవుతుంది. ఆ నచికేతుడికి ఏముంది? శ్రద్ధ ఆవివేశ, శ్రద్ధ వైద్యాన్ని శుద్ధి సాయి ఆ శ్రద్ధ గురించి చెప్పాడు. ఆ శ్రద్ధ గురించే తులసీదాసుడు చెప్పాడు, కాళిదాసు కూడా చెప్పాడు. భవానీ శంకరం ఉండే శ్రద్ధ విశ్వాస రూపం, ఇవి రెండు మనకి లేవు. విశ్వాసము లేదు, శ్రద్ధ లేదు. ఆ శ్రద్ధ ఆ బాలబుద్ధి ఉన్నటువంటి వాడికి వస్తుంది. శ్రద్ధ ఉన్నవాడిలో ఏం ఆవిర్భవిస్తుంది? నచికేతుడు ఆవిర్భవిస్తాడు. అంటే శ్రద్ధ ఆవిర్భవిస్తుంది. ఆ శ్రద్ధ ఏమని ఆలోచించింది? సో అమన్యత, అతడిట్లు తలిచను. ఎవడు తలిచాడు? నచికేతుడు. నచికేతుడు ఎవరు? మీలో ఉన్నటువంటి శ్రద్ధ. అది అర్థం చేసుకోండి. ఉత్తాలకుడు ఎవరు? మీరే. ఎందుకు మీరే? అన్ని పనులు మానుకుని ఇక్కడికి వచ్చి ఉన్నారు కదా. మిగతా వాళ్ళు మిమ్మల్ని ఏమంటున్నా ఏముంది అక్కడ కఠోపనిషత్తు క్లాస్ ఏం వెళ్తారు? మీరు ఇంట్లో ఉండండి, కాస్త మనం కబుర్లు చెప్పుకుందాం అంటారు కదా. అన్న మీరు వినలేదుగా, మీరు వచ్చేసారుగా. అందరూ ఖచ్చితంగా మీరు ఉద్దాలకులే, అందులో డౌట్ ఏం లేదు. కానీ మీరు ఉద్దాలకులు కూడా ఎందుకు అవ్వగలిగారు? మీ జీన్స్ లో ఎక్కడో ఉండి ఉంటుంది ఆ వాది శ్రవస్లో. ఎక్కడో ఈ విధమైనటువంటి జీన్స్ లేకపోతే మీరు రాలేరు. ఇంకా అది మీ చరిత్ర చదువుతున్నాం మనం కఠోపనిషత్తులో, అది మీకు అర్థం అవ్వాలి. వాజ్యశ్రవస్ అంటే అర్థం ఏంటి అంటే అన్నదానం చేసి కీర్తి సంపాదించిన వాడు అని. ఇంకా ఆధ్యాత్మిక జగత్తులోకి అడుగు పెట్టాలి అంటే ఎక్కడో అక్కడ అన్నదానం చేసి ఉండాలి వాడు. అందుకని యజ్ఞాలు అవి కూడా మనం చేసినప్పుడు అన్నదానం ఒకటి ఒకటి మనం కామన్ గా అంటాం. కానీ గురువు గారు ఏం చెప్పారు? మీరు అన్నదానం చేస్తూ కూర్చొని అసలు యజ్ఞం చేయడం మానేస్తున్నారయ్యా. మీరు అసలు ఉద్దాలకులు కూడా కాదు. అన్నదానం చేస్తే ఏమవుతారు? మీరు వాజశ్రవస్ అవుతారు. మీరు నచికేతుడు అవ్వాలని నేను కోరుకుని ఈ సాధనలు అంతా చెప్తే మీరేమో అన్నదానాలు చేస్తాం అవి చేస్తాం అని వాజశ్రవస్సులో ఉండొద్దు. వాజశ్రవస్ నుంచి కనీసం ఎక్కడికి రావాలి? ఉద్దాలక స్థితికి రండి. మీరు ఉద్దాలక స్థితి ఎలా వస్తుంది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రెండో దాంట్లో పీతోదకా జగ్ఘతృణాహ దుర్గదోహ నిరీంద్రియ ఆనంద నామతే లోక కాంతగచ్చతి కాంతద. ఇక్కడ వ్యక్తిగతంగా మీరు ఆలోచించుకోవాలి. మనం ఎంత పరమ, మన ఇందాక నేను చెప్పానే బావిలో నీళ్లు తాగేసి విషపూరితమైనవి. ఒక ఋషి తప్పుడు దానం చేస్తాడు అంటే మనం నమ్మేస్తాం. ఉపనిషత్తులు చెప్పిన చెప్తున్నది ఒక ఋషి గురించి. ఋషి అంటేనే అర్థం ఏంటి? వాడు కరెక్ట్ మనిషి అని, రుజు మార్గంలో ఉన్నవాడు అని. ఋషి అంటే రుజు మార్గంలో ఉన్నవాడు. రుజు మార్గం అంటే నీకు తెలుసు కదా, న్యాయం ధర్మం అది అది కరెక్ట్ గా పాటించేవాడు. వాడు ఒట్టిపోయిన ఆవులు ఎందుకు దానం చేస్తాడు? కానీ మరి ఇక్కడ ఎందుకు అలా అన్నాడు ఋషి? అది అర్థం చేసుకోండి. మన గురించి చెప్తున్నాడు. శీతోదక, కడుపు నిండిన వాళ్ళం. బాగా కడుపు నిండిన వాళ్ళం ఏదో మనం కడుపు నిండిన వాళ్ళం. మీలో కడుపు నిండిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శీతోదక జగ్ధతృణ, గడ్డి తినేవాళ్ళం. మనం గడ్డి తింటున్నామా? తింటాం లేదా? ఎక్సర్సైజ్ చేస్తే నిజంగానే గడ్డి తింటున్నారు మీరు. గడ్డి తింటామంటే అర్థం ఏంటి అంటే, ఏది ముఖ్యం కాదో దానికి ప్రాముఖ్యత ఇవ్వడం, అది గడ్డి తింటాం అంటే. గడ్డి తింటున్నాడు అంటే అర్థం అది. ఏది శాశ్వతమైనదో దాని గురించి ప్రయత్నించకుండా అశాశ్వతమైనటువంటి కోరికలకి బానిసలవుతే వాడు గడ్డి తింటున్నాడు అంట. రామాయణంలో ఈ సంఘటన వస్తుంది. సీతను ఎత్తుకొచ్చేస్తాడు రావణాసుడు, నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంత డబ్బున్నవాడిని, ఆ రాముడు ఏంటి అడవిలో ఉంటున్నాడు, వాడు నీకు తిండి కూడా పెట్టలేడు అంటే, అప్పుడు సీత వాడి వైపు డైరెక్ట్ గా చూడదు, మధ్యన ఏం పెడుతుంది, మరే నీ యొక్క భోగ భాగ్యాలు అవంతా కూడా నాకు గడ్డి కోసతో సమానము, మరి ఆ భోగ భాగ్యాలన్నీ మనకు ఆ గడ్డి కోసమే తింటున్నాం మనం, అది జగ్ధతృణ. అంటే ధనం సంపాదించుకో, కానీ ఆ ధనం గురువుల పనికి వినియోగించడానికి సంపాదించండి. డబ్బు సంపాదిస్తూ వస్తూ అల్లే, చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి గురువులు. ఎందుకంటే గురువుల మీద భక్తి ఉన్నవాడే డబ్బు సంపాదించకపోతే ఇంకా గురువుకి డబ్బు ఇచ్చేవాడెవడు. డబ్బు సంపాదించుకోండి మీరు, కానీ ఆ డబ్బుని ఎలా చూసుకోవాలి మీరు, అదే రామకృష్ణ పరమహంస కూడా చేసినటువంటి సాధన, సమలోకాత్మ కాంచన. రాయి డబ్బు కూడా ఒకేలాగా, అంటే డబ్బుని ఎలా చూడగలగాలి, గడ్డిలా చూడాలి. కానీ ఆ గడ్డి తినేవాళ్ళని ఏమనాలి, మనం గడ్డి తినేవాళ్ళంటే కోపం వస్తుంది అంచేత వాళ్ళకి మనం పేరుకు ఏం పెట్టుకోవాలి అంటే జగ్ధతృణ. మనం అంతా ఎవరము మళ్ళీ చెప్పుకోండి, అచ్చా మనం ఎందుకు గడ్డి తింటాం తినం, కానీ చుట్టూ ఉన్నవాళ్ళు మనం బలవంతం చేస్తున్నారు, మనం చాలా మంచివాళ్ళని మేమేం చేస్తాం. మరి ఆ చుట్టూ మాట్లాడి వేయకూడదు మీరు, అది ఎప్పుడైతే మీకు అర్థమైపోతుందో. ఇది మన గురించి చెప్తున్నాడు ఉపనిషత్తులు. నచికేతుడు మనలో ఉన్నటువంటి శ్రద్ధ, మనకి గురువు గారి మీద ఉన్నటువంటి శ్రద్ధ బాల్యావస్థలో ఉండేది. బాల్యావస్థలో ఉంటే ఏం చేస్తావు, పిగపిసేస్తావు దాన్ని, అదే పిగపిసుతాడు. నేను యముడికి ఇస్తాను అన్నాడు అంటే ఏం చేశాడు దాన్ని, ఆ శ్రద్ధని పిగపిసేసాడు. అదే చేస్తాం మనం, మనకి అప్పుడప్పుడు అర్చిస్తూ ఉంటుంది మధ్యలో ఇదంతా మనకి ఉండదు. ఒక్క సెకండ్, ఒక సెకండ్ లో వచ్చేగానే మళ్ళా ఓరి నాయన ఇంత చెడు ఊహ నాకు ఎలా వచ్చేసింది, గురువు గారికి నా జీవితాన్ని నేను అంతా అర్పించేస్తే ఇంకా నా పిల్లలు ఏమైపోతారు, వాళ్ళకి నేనేం చేస్తాను, నా పిల్లకి ఉద్యోగం లేదు, నా పిల్ల వాళ్ళకి పెళ్ళి అవటం లేదు, ఇదంతా ఏంటి జగ్ధతృణ. ఇది మనం గురువుకి ఇచ్చేది, గురువు దగ్గరికి వెళ్ళి గురువుతో నువ్వు అడిగేది ఏంటంటే ఇది. అంటే గురువు దగ్గరికి వెళ్ళి నువ్వేం అడుగుతున్నావు, గడ్డి అడుగుతున్నావు. దాని తర్వాత ఇంకొక స్పెషల్ కేసు ఉంది, దుగ్ధ దోహ. ఒక కోరిక తర్వాత ఒక కోరిక, వాళ్ళు పిండుకోవటమే. గురువులు కూడా వాళ్ళకి చాలా ఆనందం కాబోదు, అందుకే వాళ్ళు ఏం చేస్తాను అంటే ఒక ఫార్ములా ఇచ్చేసి మీరు పాలు పిండుకోండియా, నువ్వు ఏ కోరిక కావాలంటే ఆ కోరిక నువ్వు తీర్చేసుకో, యజ్ఞవిధానం ఒకటి నేను నీకు చెప్పిస్తున్నాను, నీ కోరికలన్నీ కూడా తీర్చేసేటటువంటిది. ఇంకది శ్లోకము నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 3వ అధ్యాయంలో యజ్ఞం గురించి సహయజ్ఞ అన్నీ నేను శుద్ధి చేసుకోవాల్సిందే, నేను చెప్పుకోవాల్సిందే. మా కాలేజీలో మా స్టూడెంట్స్ నాకు ఒక పేరు పెట్టారు, మరి ఆ పేరు రైట్ పెట్టారో తప్పు పెట్టారో నాకు తెలియదు. మిగతా లెక్చరర్స్ అందరూ వచ్చి మాస్టర్ మీకు ఒక పేరు పెట్టారు పిల్లలందరూ కూడా, ఏంటంటే కృష్ణనాథ్ అనే వేసుకుంటాడు. ఆ పేరుని మీరు సార్థకం చేస్తున్నందుకు నా కృతజ్ఞతలు. ఏం వినదు మానసికంగా ఏంటి అంటే, మనం మీకే అనుమానం ఏం చెప్పాను, సహయజ్ఞ ప్రజా సుష్వ పురోవాచ ప్రజాపతి అనేన కృత విశ్వధ్వం మేషవో స్పృష్ట కామ దుర్ధదోహ. యజ్ఞాలు చేస్తావు నువ్వు, కానీ యజ్ఞాలు ఎందుకు చేస్తావు, ప్రపంచానికి మేలు జరగాలని చెయ్యవు, అందరూ సుఖంగా ఉండాలి అని ఏం చెయ్యవు. దుర్ధదోహ, పాలు పిచ్చుకున్నట్టు పిచ్చుకోండి, తప్పనన్నే అదంతా జరిగేదనే చెప్తున్నాడు ఆయన. అవంతా చేస్తారు మీరు, కానీ అది చేస్తే మీరు ఏ మానసిక స్థితిలో ఉన్నారు, ఔద్దాలక మానసిక స్థితిలో ఉన్నారు అని అర్థం. మన మానసిక స్థితి గురించి చెప్తున్నారు, భూ భువ స్వ ఇవి మూడు ఉండకూడదు అని ఏం కాదు, కానీ అవి అధిగమించి మీరు ఇంకాస్త ఉచ్చ మానసిక స్థితికి వెళ్ళాలి. నచికేత మానసిక స్థితికి వెళ్ళాలి. నచికేతుడు ఇలా ఆలోచిస్తాడు, ఏమని ఆలోచిస్తాడు, శీతోదక జగ్ధతృణ దుగ్ధదోహ నిరీంద్రియ. చివరికి ఎప్పుడు నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్తావో ఇంకా మనకి ఓపిక తగ్గిపోయాక. మీరు ఈ గడ్డిపోతలన్నీ తీర్చుకుని, ఈ గడ్డిపోతే ఇంకా అవలేదండి, ఈ గొడ్డ తీర్చి నేను తినేదండి, ఈ గడ్డి తినాలండి, ఇంకా నేను ఆ గడ్డి తినాలండి, రకరకాల గడ్డలన్నీ తిన్నాక ఇంకా మీకు గడ్డి తినే ఓపిక పోతుంది. నిరేంద్రియ పటుత్వం తప్పుతుంది, ఇంద్రియాల యొక్క పటుత్వం. ఆ ఇంద్రియాల యొక్క పటుత్వం తక్కేక భగవంతుడి దగ్గరికి వెళ్తారు చాలా మంది. అది తప్పని అందే అలా వెళ్తారు. ఎలాంటి వాళ్ళు వెళ్తారు? ఔద్దోళిక ఔద్దాలిక ఉద్దాలక మహర్షి స్థాయిలో ఉన్నటువంటి మాట్లాడు, కళ్ళు తిరిగిపోతున్నాయి మాట్లాడు, అన్నిటికీ మాట్లాడు, నాకేం బాధ లేదు. అంటే నీ ఆనంద రహిత స్థితి గురించి చెప్తున్నాను. ఎప్పటికీ ఆనందం లేదు నీకు, పెళ్ళైనా ఆనందం లేదు, పిల్లలు పుట్టినా ఆనందం లేదు. పిల్లలు పుట్టాక వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి, పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి సీట్లు కావాలి. కానీ సమస్య ఏంటి అంటే అందరికి మాట్లాడే మళ్ళా ఆనంద నామతే ఇది ఒక ఎక్కడికి వెళ్తారు? మీకు ఆనందం అనేది ఉండదయ్యా, మీకు కోరికల పరంపర అలాగే ఉంటుంది. అది అలాగే ఉంటుంది అని తెలిస్తే తెలియని వాడు ఏంటి అని ఇంకా ఆగదు కదా, అది అర్థమైపోయింది కదా ఆగదని. అంటే ఏం చేసుకోవాలి? ఇంకా ఆపేసి ఆపేసి మరి ఏం చేయాలి? చేయి, గురువుల పని చేయి. నువ్వు కావలసినంత పని ఉంది చేయడానికి. నువ్వు అది చేస్తే బాధ్యతగా సమస్య ఏంటో తెలుసా? యోగక్షేమం మహామ్యహం అనేటటువంటి బాధతో మీ బాధలు పోతాయి. ఇంకా బాధ ఉన్న వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే మీరు గురువుల పని ఎక్కువ చేయటానికి ట్రై చేయండి. ఎలా చేయగలం గురువుల పని ఎక్కువ? మీరు అడగండి కార్యకర్తల్ని, వాళ్ళని. మళ్ళీ నన్ను అడగండి, మీరు చేయగలిగేది ఏదో నేను ఎలా చెప్పగలను? మీరు చెప్పాలి, మేము ఇచ్చేస్తాం, మాకు ఇది వీలుగా ఉందని. కానీ నేను ఎలా చెప్తాను మీకు? అప్పుడు గ్యారంటీగా మీ కష్టాలు పోతాయి. నాకు చాలా సార్లు ఏమనిపిస్తుంది అంటే అరవింద చెప్పినటువంటి ఒక మాట గుర్తిస్తుంది, కష్టాలను ఆయన ఏమన్నాడో తెలుసా? భగవంతుడి యొక్క శుద్ధి దెబ్బలు అన్నాడు. శుద్ధి దెబ్బలు దేనికి వేస్తాం? మనం ఒక పరికరాన్ని తయారు చేస్తున్నప్పుడు దానికి శుద్ధి దెబ్బలు వేయకపోతే ఆ పరికరం రూపు రాదు, మనకు కావాల్సినటువంటి రూపు రాదు. అంచేత కష్టాలు మీకు అందుకున్నాయి. ఖచ్చితంగా మనకి ఇచ్చేదంటే మనం అందరం కూడా ఖచ్చితంగా ఏ మానసిక స్థితిలో ఉన్నాం? ఇప్పుడు ఉద్దాలక భాష మానసిక స్థితిలో ఉన్నాం. సాధారణమైనటువంటి ఋషి కాదు ఆయన. కానీ ఆ ఋషిత్వంలో ఒక చిన్న లోపం ఉంది. ఏంటి ఆ లోపం? కోరికలు. నాకు ఈ బాధ తగ్గితే బాగుంది, నాకు ఈ రోగం పోతే బాగుంది, నేను గురువు గారికి ఇంకా ఎక్కువ చేస్తాను. నువ్వేం చేయవు, అది చేయగానే ఇంకో బాధ వస్తుంది నీకు, గ్యారంటీగా. ఇంకా తెలివైన వాడు ఏం చేసుకోవాలి? ఇంకా అక్కడితో ఆపేసి ఇంకా నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టున్నాను నేను. అంతకంటే గొప్పవాడి చేతుల్లో మీరు పెట్టలేరు, అది అర్థం చేసుకోండి. ఒక డాక్టర్ చేతిలో మీరు హార్ట్ ట్రబుల్ అది వస్తే పెట్టేస్తారు, పూర్తిగా పెట్టేసి ఎంత నిశ్చింతగా ఉంటారు మీరు? హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూడనంత వరకు మీకు ఎంత టెన్షన్గా ఉంటుంది హార్ట్ ట్రబుల్ అది వచ్చినప్పుడు, హార్ట్ అటాక్ అది వచ్చినప్పుడు. కానీ ఒకసారి హాస్పిటల్కి మీరు అడుగు పెట్టగానే మీకు ఎప్పుడైనా వచ్చిన అనుభూతి మీరు ఎంత నిశ్చింత ఫీల్ అవుతారు. అందులో డాక్టర్ చూసి ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను, నో డేంజర్ అన్నాడు అనుకోండి, ఇంకా అప్పుడు మీరు సినిమాకి ప్లాన్ వేసేస్తారు. ఇంకా డాక్టర్ పేషెంట్ దగ్గర ఎవడు ఉన్నా నాకు తెలుసు అది ఆ ప్లాన్ వేసిన వాళ్ళు, ఎందుకంటే అందులో నేనే. అందుకని తెలుసు ఎవరో అనుకుని మళ్ళీ మీరు ఎవరెవరికో పేరు పెట్టేసుకోకుండా నేనే. టెన్షన్ ఉన్నప్పుడు అమ్మో ఇంకేముంది, డాక్టర్ ఎప్పుడవుతే చెప్పాడు, ఏ పర్వాలేదు అది, పేషెంట్ని అక్కడ వదిలేయటం అర్థమైన. ఎందుకు చెప్తున్నాను, ఒక భౌతికమైనటువంటి డాక్టర్ మీద మీకు అంత శ్రద్ధ ఉంది, అంత విశ్వాసం ఉంది, ఆనందించగలిగితే గురువుల మీద మీకు ఎందుకు ఆ శ్రద్ధ రావటం లేదు, ఎందుకు మీరు ఆనందించలేకపోతున్నారు? అది మన తప్పది. మీకు ఆనందం మీరు రాకపోతే గురువు ఏం చేయలేదు, గురువు ఏం చేయగలడు? నేను చెప్పాను కదయ్యా, నేను చూసుకుంటాను అంటాడు డాక్టర్. మళ్ళీ డాక్టర్ వెంట పడ్డాం అనుకో, ఏమండి పర్వాలేదా, నిజంగానే పర్వాలేదా, మళ్ళీ మూడోసారి అడిగాం అనుకో, అప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తాడు మిమ్మల్ని బయటకు ఎందుకంటే? మరి గురువులు కూడా అలాగే బయటకు వెళ్ళిస్తారేమో, నువ్వు ఏమయ్యా నన్ను జరుగుతుందా ఏమయ్యా నేను ఏం నీకు ఎందుకు అపనమ్మకం, నేను చెప్పిన దాన్ని నేను నమ్మకం ఉంచుకోకండి, గురువుని నేను నమ్మకం ఉంచుకోండి. అది నచికేతుడు ప్రశ్నించుకుంటున్నాడు అనమాట, ఏంటి నా తండ్రి ఇలా చేస్తాడు, నా తండ్రి అంటే ఎవడు, ఇక్కడ నువ్వే, నీలో అప్పుడప్పుడే ఉద్భవిస్తున్నటువంటి ఈ శ్రద్ధ ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంటుంది, మీకు బయటకు వెళ్ళిపోగానే మళ్ళా స్టార్ట్ అయిపోతుంది. అక్కడ మీరు ఏమైపోతారు, ఉద్దాలకులు అయిపోతారు. ఇక్కడ ఏమని మీరు ఇంచేత వాళ్ళే చెప్పారు అక్కడ, తమహ కుమారం సంతం, అది శ్రద్ధ చిన్నపిల్లల్లా ఉంది, చిన్నపిల్లల్ని ఎప్పుడైనా నువ్వు నోరు నచ్చేయవచ్చు. అంచేత ఆ ప్రశ్న వేస్తూ వీడు ఆలోచిస్తున్నాడు, ఇంత కోరికలు అవి చేసి ఫలాపేక్షతో నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు, నా తండ్రి అంటే ఎవడు, నువ్వే, ఈ మాటలన్నీ అనుకుంటుంది ఎవరు, నువ్వే, నీలో ఉన్నటువంటి శ్రద్ధ. సహోవాచ పితరం తదకస్మే మాం దాస్యసీతి, ద్వితీయం తృతీయం తమహోవాచ మృత్యువేత్వా దదానీతి. సరే నన్ను ఎవరికిస్తావు ఈ శ్రద్ధని, నేను నీకు చెప్తున్నాను కదా ఇది మంచిది కాదు, నువ్వు గురువుకి సమర్పణ చేసేసుకో. అదేగా శ్రద్ధ అంటే అసలు అర్థం ఏంటి అంటే గురువుకి సమర్పణ చేసుకోవటం, నిష్ఠాసభూరి అని సిద్ధిసాయి చెప్పింది కూడా ఈ శ్రద్ధ గురించి. శ్రద్ధ మయోయం పురుష యో ఏ శ్రద్ధ స ఏ సహ అని భగవద్గీత 17వ అధ్యాయం మొత్తం కూడా ఈ శ్రద్ధ గురించి చెప్తుంది. అంటే ఈ శ్రద్ధను ఎవరికి ఇచ్చేస్తాం మనం, మృత్యువుకి ఇచ్చేస్తాం. అంటే ఆ శ్రద్ధ నోరు నొప్పిస్తాం, ఇప్పుడు కాదులే, 5 సంవత్సరం చూద్దాం, ఇప్పుడు కాదులే, 31st మనం నిర్ణయం తీసుకుందాం, కొత్త నిర్ణయం, కొత్త సంవత్సరం నిర్ణయం మనం తీసుకోవాలి. అంతవరకు పోస్ట్పోన్ చేద్దాం, ఇప్పుడేంటి తొందర, ఇంకా చాలా టైం ఉంది కదా, కొత్త సంవత్సరం వచ్చాక ఏం చేస్తాం, తొందర ఉందిలే, రేపు చేద్దాం అని అంటే మనలో వచ్చినటువంటి సమర్పణ భావాన్ని, గురువుకి సమర్పణ చేసేటటువంటి భావాన్ని మనం ఏం చేస్తాం, సంతస్తాం. మృత్యుకి చూడటం అంటే ఏంటి, దాన్ని పట్టించుకో మనం, దానికి అనుగుణంగా మనం జీవించాం. రేపటి నుంచి చేద్దాం, ఇవాళ నుంచి కాదు రేపటి నుంచి చేద్దాం అనుకుంటాం మనం. రేపు అనేటటువంటిది మాత్రము చేయకండి. భూర్భువ స్వహ, ఈ 3 లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు రేపు అంటారు. ఈ శ్రద్ధని రానివ్వరు. ఇంకేత వీడికి 3 లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, అది నీళ్లు తాగటం. రెండవది ఏంటి, గడ్డి తినటం. మూడోది ఏంటి, పాలు పితుక్కోవటం. ఈ 3 లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో వాడికి శ్రద్ధ ఉండదు వాడికి. అంతేత వాడు ఏమంటాడు, ఫస్ట్ నో, సెకండ్ నో, మూడోసారి నో. పీతోదక జగ్ధతృణ దుర్గదోహ భూర్భువస్వ, మీరు వదిలేయాలి. ఆ స్థితిలో ఉన్నటువంటి మానసిక స్థితిని గురువుకి సమర్పణ చేసేయండి. హీ కెన్ బ్యాలెన్స్ బెటర్ దాన్ యూ యువర్ లైఫ్. మీ జీవితాలను ఎన్నికంటే బాగా ఆయన నిర్ణయించుకుని మార్గదర్శనం చేయగలడు మీరు చేయనిస్తే. కానీ సగం ఆయన సగం నువ్వు అంటే ఇద్దరు భ్రష్టి చెందుతారు, అంతే కదా. సగమేమో గురువు చెప్పినట్టు చేస్తానని, సగం నేను చెప్పినట్టు చేస్తానంటే ఎట్ట అవుతుంది, నువ్వైనా నీ జీవితాన్ని మలుచుకో, లేకపోతే గురువు చెప్పినట్టేనా నీ జీవితాన్ని మలుచుకోండి. బహునామి ప్రథమో బహునామేమి మధ్యమ కిం సిద్ధ్యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. ఇప్పుడు యముడికి ఇచ్చేస్తాను అన్నాడు. యముడికి ఇచ్చేస్తే యముడికి నువ్వేం చేసావో, దానం చేసావు. దానం చేసిన వస్తువు ఎవడికి నువ్వు దానం చేసావో వాడికి ఉపయోగపడాలి, ఉపయోగపడకపోతే వేస్ట్ కదా. అంటే నీ నచికేతుడు అంటే మనలో ఉన్నటువంటి శ్రద్ధ నీ ఎప్పుడైతే నువ్వు నొక్కేస్తావో, దాన్ని నువ్వు పట్టించుకోవటం మానేస్తావో, ఆ శ్రద్ధ ఆలోచిస్తుంది, నన్ను మృత్యువు పంపించి ఏం లాభం, నేను ఉపయోగపడేది నీకు, సాధకుడికి ఉపయోగపడుతుంది, మృత్యుకి శ్రద్ధ ఏం ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుందా, నన్ను మృత్యుకి ఏం చేస్తావురా అని తిడుతోంది. అది మనలో ఉన్నటువంటి ఆ మానసిక స్థితి ఎదురు తిరిగి మనం కనుక అవగాహన చేసుకోగలిగితే దాని తిట్లు విపరీతంగా ఉంటాయి. అందుకే ఆస్తిక్య బుద్ధి ఉన్నవాడు తప్పు చేయలేడు, తప్పు చేయగలిగాము అంటే నువ్వు శ్రద్ధను ఏం చేసావు? గొంతు నొక్కేసావు, చంపేశావు. నువ్వు ఏ కారణంతో అయినా చంపే, అది వేరే విషయం. నా చుట్టుపక్కల మనుషులు ఒప్పుకోవటం లేదు, ఈ సమాజంలో నేనేం చేయగలను, ఈ సమాజంలో నేనేం చేస్తాను, ఇదంతా కూడా నువ్వేం చేసావు, నీ ఆస్తిక్య బుద్ధిని నొక్కిస్తున్నావు. ఈ ఆస్తిక్య బుద్ధి ఏమైపోయింది? యముడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి కాస్త చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. మొదటి ప్రశ్న అక్కడ ఏం చేసుకుంటున్నాడు అంటే సాధకుడు, ఈ ఆస్తిక్య బుద్ధి నేను యముడికి ఇచ్చేశాను, ఈ యముడికి ఇచ్చేసిన తర్వాత ఈ ఆస్తిక్య బుద్ధి యముడికి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా ఇది యముడికి ఉపయోగపడదు. అంటే ఈ ఆస్తిక్య బుద్ధి మళ్ళా ఏమవ్వాలి? నీకు తిరిగి రావాలి. కానీ యముడికి ఇచ్చేసినటువంటి, నువ్వు చంపేసినటువంటి ఆస్తిక్య బుద్ధి మళ్ళీ నీ దగ్గరికి ఎలా తిరిగి వస్తుంది, ఆ తిరిగి వచ్చినటువంటి స్వరూపం ఎలా ఉంటుంది అన్న దాన్ని చెప్పబోతున్నాడు రాబోయేటటువంటి దాంట్లో. అనుపశ్యే యథాపూర్వే ప్రతిపశ్య తథాపరే సస్యమేవ మత్స్య పచ్యతే సస్యమేవ జాయతే పున. అనుపశ్యే యథాపూర్వే, పూర్వీకులు ఎలా ఈ సాధన చేశారు? ఏ సాధన? ఏ సాధన? శ్రద్ధను క్రోధీకరించుకునేటటువంటి సాధన. ఎందుకంటే శ్రద్ధ కనుక గట్టిగా మనలో నిలబడిపోతే ఇంకా మనకేం అవసరం లేదు, మనం గురువుకి సమర్పణ చేసేసుకోగలుగుతాం. అందుకే శ్రీరామ శర్మాచార్య ఏం చెప్తాడు ఆయన గురుదేవుడు, కబీర్ దాస్గా నేను సమర్పణ చేసుకోలేకపోయాను, సమర్థకుడు రామదాస్గా నేను సమర్పణ చేసుకోలేకపోయాను, ఆఖరికి శ్రీరామకృష్ణ పరమహంసగా కూడా సమర్పణ చేసుకోలేకపోయాను. ఈ జన్మలో శ్రీరామ శర్మ ఆచార్యగా నేను పుట్టాక సమర్పణ చేసుకోగలిగాను. మీరు అక్కడ కూడా మూడు జీవితాల గురించి చెప్పాడు ఆయన, ఇక్కడ కూడా మూడు రాత్రుల గురించి చెప్పబోతున్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది మీరు ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే అంత ఈజీగా మీరు అరవిందో ఫిలాసఫీను అర్థం చేసుకోగలరు, శ్రీరామ శర్మ ఆచార్యను అర్థం చేసుకోగలరు. కఠోపనిషత్తులో ఉన్నటువంటి గొప్పతనం అది. అంతేకా ఏం చేయాలి? ఇదివరకు ఋషులు ఏం చేశారు, ఇప్పుడున్నటువంటి ఋషులు ఏం చేస్తున్నారు గమనించుకో. దేని గురించి ఏం చేశారు? శ్రద్ధని వాళ్ళు ఎలా డెవలప్ చేసుకున్నారు, శ్రద్ధను వాళ్ళు ఎలా ప్రోధి చేసుకున్నారు అన్నది నీకు నాకు తెలియటం లేదు. తెలియాలి అంటే ఏం చేయాలి? యు గో టు ద సైంటిస్ట్. ఎలక్ట్రిసిటీ గురించి తెలియాలి అంటే ఎలక్ట్రికల్ సైంటిస్ట్ దగ్గరికి వెళ్తాం కదా. మ్యాగ్నెటిజం గురించి తెలియాలి అంటే దాని గురించి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అంచేత ఈ శ్రద్ధను ప్రోధి చేసుకోవటానికి మనం ఏ విధమైనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళాలి అంటే ఇదివరకు ఉన్నటువంటి ఋషుల దగ్గరికి. కానీ ఈనాడు ఉన్నటువంటి మనం ఐదుగురు ఋషుల్ని ఎన్నుకున్నాం, ఆ ఋషులు ఏం చేశారో అది ఎలా చేయాలో మనం నేర్చుకుందామని నచికేతుడు చెప్పాక ఇంకా మృత్యువు దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే శ్రద్ధ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మృత్యువు దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు శ్రద్ధ కూడా కాదు, అసలు నువ్వు ఉండవు. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? మృత్యు ఒడిలోకి వెళ్ళిపోతారు. మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎన్ని రకాలైనటువంటి స్థితుల్లో జీవిస్తారు? ఆ స్థితిలో జీవించి మళ్ళీ రెండో రోజు మీరు జన్మ ఎత్తినప్పుడు ఆ మానసిక స్థితులు ఎలా ఉంటాయన్నది మనం రేపు చదువుకుందాం. సరే, ఇవాళ లాజిక్ ఏంటి అంటే లోపల కదండి జ్ఞానం, బయట ఎలా ఉంటుంది అని. కానీ ఒకటి గుర్తుంచుకో, లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టే నీ బాహ్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా నీ బాహ్యాచరణ ఖచ్చితంగా నువ్వు లోపల ఏం ఆలోచిస్తావో దాన్ని బట్టే ఉంటుంది. ఇది జగ్ధ తృణ. జగ్ధ తృణ అంటే ఏంటి? గడ్డి తినడం. మన సంస్కృతిని మనం పూర్తిగా మర్చిపోవటం. మన సంస్కృతి అంటే కూడా ఇప్పుడు చెప్పగలిగేటటువంటి వాళ్ళు నాకు తెలిసి ఎవరూ లేరు. గబుక్కుని ఎవరినైనా సోకాళ్ళనైనా గురువులనైనా మతాచారులనైనా అడిగి భారతీయ సంస్కృతి అంటే ఏమిటి అంటే గాయత్రి మంత్రం చేసుకోవడం భారతీయ సంస్కృతి అంటారు కొంతమంది, కాదు శివుణ్ణి పూజించడం భారతీయ సంస్కృతి అంటారు. అంతా వద్దు, దుర్గని పూజిద్దాం మనం, కాళికాదేవిని పూజిద్దాం. ఎందుకు ఇదంతా అంటే గడ్డి తింటాం. డబ్బు తింటామన్నా, డబ్బు సంపాదించామన్నా, గడ్డి తింటామన్నా మన భారతదేశ సంస్కృతి అంతే. అంతేత జగ్ధ తృణాహ అంటే అర్థం ఏంటి? ఫలాపేక్షతో చేసేది, నాకు కావాలి అని చేసేది గడ్డి తింటాం. ఇతరులకంతా మేలు చేస్తుంది కనుక అది చేస్తున్నాను అంటూ భారతీయ సంస్కృతి. కానీ పిచ్చివాళ్ళం మనం. మీరు డబ్బు సంపాదించేదంతా కూడా ఇతరులకు ఉపయోగపడేది చేస్తేనే మీకు డబ్బు వస్తుంది అని ఎందుకు అర్థం కాదో నాకు తెలియదు. బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, మీకు పనికిరాని వస్తువు వాడు అమ్మితే మీరు కొంటారా? మీరేంది కొంటారు? మీకు ఉపయోగపడేది ఏంటి? అంటే వాడు నీకు సేవ చేస్తున్నాడు, వాడు నీకు కావాల్సింది వాడు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తున్నాడు. అంటే వాడికి డబ్బు ఎందువల్ల వస్తుంది, మీకు కావాల్సింది ఇవ్వటం వల్ల. వాడికి కావాల్సింది వాడు చేసుకోవటం లే, అది అర్థం అవటం లే మనకి. కానీ వాడేమనుకుంటున్నాడు, నా కోసం నేను చేసుకుంటున్నాను అనుకుంటున్నాడు. అది గడ్డి తింటా అండి. చేస్తున్నది పరమార్థం, అనుకునేది చేసేది పరమార్థమే. నేను ఎప్పుడైనా ఓ మున్సిపాలిటీ స్వీపర్ ఉన్నాడు, వాడు ఎందుకు స్వీప్ చేస్తున్నాడు అంటే నాకు జీతం వస్తుంది, నాకు జీతం వస్తే మా పిల్లలకి వాళ్ళకి తిండి పెట్టగలను అండి. కానీ ఆ స్వీపర్ యాక్చువల్గా చేస్తుంది ఏంటి, మనకి సహాయపడుతున్నాడు. వాడు మన పని చేయకపోతే వాడికి డబ్బు ఇస్తున్న గవర్నమెంట్, కానీ వాడేమనుకుంటున్నాడు మళ్ళా గడ్డి తింటున్నాడు. ఏంటి గడ్డి తింటావు అంటే అర్థమైంది కదా, నువ్వు చేసేటటువంటి ప్రతి పని కూడా ఖచ్చితంగా పరమార్థమైనటువంటి పని అవుతేనే నీకు డబ్బులు వస్తాయి. టీచర్ ఉన్నాడు, లెక్చరర్ పాఠం చెప్తాడు, పాఠం చెప్తే ఏమవుతుంది, సమాజంలో కొంతమందికి విద్య వస్తుంది, జీతం వస్తుంది వాడు. కానీ వాడు జీతం కోసం పాఠం చెప్తాడు తప్ప పది మందికి నేను నేర్పాలి అనేటటువంటి బాధ ఉండదు. అంటే ఏం చేస్తున్నాడు వాడు, గడ్డి తింటున్నాడు. చేసే పని మాత్రం మంచి పనే, కానీ వీడి దృష్టికోణం తప్పు అవుతుంది. అది అర్థం అవుతుందా, సినిమాలు ఉన్నాయి, ఒక్కొక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుంది. కానీ సినిమాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు జీవితాన్ని మార్చటమే కాదు జీవితానికి ఏదో అసలు అది చెడు దృష్టిని కూడా నేను అనలేను. అసలు వాళ్ళు ఎందుకు తీస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. ఒక్కొక్కళ్ళు ఉన్నారు కొంతమంది చాలా అద్భుతమైనటువంటి సినిమాలు తీసేటటువంటి వాళ్ళు, చాలా అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు వాళ్ళు. అతను ఆవిడ నవరంగ శాంతారాం, ఆ సినిమాకి ఒక వాల్యూ ఉంటుంది. అది మిమ్మల్ని పైకెత్తుతుందో కిందకెత్తుతుందో కాదు, కానీ ఖచ్చితంగా మీలో ఒక పాజిటివ్ ఒక విధేయాత్మకమైనటువంటి మార్పు తీసుకొస్తుంది. ఆ సినిమా చూసి బయటకు వచ్చాక నువ్వు ఇంకా ఆలోచిస్తావు ఏదో చేద్దాము, మళ్ళా అదేంటవుతుంది పీతోదక దగ్ధ తృణ కనుక మళ్ళా చెయ్యం, అది అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఫిల్మ్ ఫీల్డ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, దిగజారిపోవటం వల్ల. ఇప్పుడు పూర్వకాలంలో ఉన్న హీరో లెవెల్లో ఆవిడ లేడు, వాళ్ళు రూల్ చేసేవాళ్ళు కదా, ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, సావిత్రి కానీ, అమితాబ్ బచ్చన్ కానీ. ఇప్పుడు అలాంటి హీరోలు నాతోలోనూ లేరు. ఎందుకు లేరు అంటే డైరెక్టర్స్ ఫులిష్నెస్, డైరెక్టర్స్కి ఆ విలువ లేదు, ఆ దమ్ము లేదు. పూర్వకాలంలో యాక్టర్స్ మీద కాదు రన్ అయ్యేది, డైరెక్టర్ పేరు మీద రన్ అవుతుంది. వాడు ఎవరిని పెట్టినా ఓకే. అంటే ఏంటి, వాళ్ళు గట్టి తింటారు లేదు, వాళ్ళు దగ్ధతృణ కాదు అలాంటి డైరెక్టర్స్. ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరూ కూడా దగ్ధతృణ. భాష అర్థం చేసుకోండి, ఉపనిషత్తు మీ జీవితాన్ని మార్చాలి తప్ప అదేదో సంస్కృతంలో ఏదో శ్లోకాలు పెట్టి మిమ్మల్ని దేవుడి దగ్గరికి పంపించాలి. అది జీవితం ఎలా జీవించాలో చెప్తుంది. ఇందులో ఏదైనా తప్పు చెప్పిందా సమాజం మీద మీరు కేవలము అప్రొటెక్షన్కి ఉండండి. సమాజం మీకు ఒక రక్షణ కల్పిస్తుంది, ఆ రక్షణ మీరు తీసుకోండి. సమాజంలో మీరు చేయవలసినటువంటి బాధ్యత మీరు చేసుకోండి. ఇంతేత సమాజంలో కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించవలసిందే. శ్రీకృష్ణుడైనా పాటించవలసిందే, క్రైస్ట్ అయినా పాటించవలసిందే, మొహమ్మద్ అయినా పాటించవలసిందే, వివేకానంద అయినా పాటించవలసిందే. కానీ పాటించాక కేవలం అది ఎందుకు, నువ్వు సమాజంలో ఉంటున్నావు కనుక సమాజాన్ని నువ్వు డిస్టర్బ్ చేయకు. వ్యక్తిగతంగా నీ జీవిత విధానాన్ని శాసించుకునేటటువంటి హక్కు నీకు ఉన్నది. అందులో ఈ కాలంలో అసలు మిమ్మల్ని ఆపేవాడు ఎవడూ లేదు. అప్పుడేంటి, మీరు పీతోదకాహ కాదు, మీరు అమృతోదకాహ. ఏమో దగ్ధతృణాహ అంటే అర్థమైందా మీకు, మీరు చేస్తున్నటువంటి పని గడ్డి తిని చేస్తున్నారా, లేకపోతే నిజంగా పది మందికి ఉపయోగపడటానికి చేస్తున్నారా? ఏ పని చేసినా చాలు, మీరు పనులు మార్చేసుకోవద్దు, మీ ఉద్యోగాలు ఏం మానుకోవద్దు, మీ కుటుంబాలు ఏం మానుకోకల్లే. రాళ్ళు కొట్టేటటువంటి వాడు ఉదాహరణ ఇచ్చాను నేను, అంతకంటే చిన్న పని ఉండదు కదా రాళ్ళు కొట్టడం కంటే. కానీ ఒకడు రాళ్ళు కొడుతున్నాడు, ఏడుస్తూ కొడుతున్నాడు, నాకు కర్మ పట్టింది, నేను ఎంత ఎంఎస్సీ పిహెచ్డీని, నాకు ఉద్యోగం దొరకలేదు, ఈ రాళ్ళు కొట్టే ఉద్యోగం దొరికింది అని ఏడుస్తూ కొడుతున్నాడు. లిటరల్గా ఏడవటమే, గవర్నమెంట్ తిట్టడం, తల్లిదండ్రులను తిట్టడం, యూనివర్సిటీ వాళ్ళని తిట్టడం, అందరినీ తిట్టడమే పని. ఈ కాలపు పిల్లలందరూ కూడా అంతే, నీకు చేత కాదు తల్లిదండ్రులు తిడితే అవడం చేస్తుంది. యూ డోంట్ నో హౌ టు లివ్. జీవించే విధానం తెలిసిన వాడు ఈ కాలంలో ప్రతి ఒక్కడు కోట్లు సంపాదించవచ్చు, అది అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కడు గ్యారంటీగా కోటి కంటే తక్కువ సంపాదిస్తే అసలు నీ జీవిస్తుంది చేత కాలేదు అని అర్థం. కానీ ఒక రోజులో ఆవిడ కోటి ఇష్టాలు అవ్వలేదు, అది కూడా గుర్తుంచుకోండి. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. ఆ విధానం నేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే మళ్ళీ పీతోదకాహే, మళ్ళా ఏంటి జగ్ధతృణ అంటే మళ్ళా గడ్డి తింటాయి. అంచేత ఆ సమాజంలో ఉండే మనం జీవిస్తున్నటువంటి వ్యక్తులము రాళ్లు కొడుతూ ఉంటే రెండో వాడు ఏమనుకున్నాడు అంటే నాకు కుటుంబం ఉంది, వాళ్ళని పోషించే బాధ్యత నాకు ఉంది, అందువల్ల నేను రాళ్లు కొట్టేనా సరే వాళ్ళని పోషిస్తాను. కొట్టేది రాళ్లే, కానీ మొదట వాడు ఏడుస్తూ కొడుతున్నాడు, నాకు ఈ విధవ పని చేయాల్సి వచ్చింది, ఇంతకంటే గొప్ప పని లేదా, కఠోపనిషత్తు చెప్తామంటే గడ్డి పీకమంటున్నారు, మేము వచ్చింది ఎందుకు గడ్డి పీకటానిక, కానీ మీకు చేతస్తే గడ్డి పీకటంలోనే నచికేతుడు కనిపిస్తాడు, చేత కాకపోతే భగవంతుడి విగ్రహంలో కూడా రాయి కనిపిస్తుంది. అంచేత నేర్చుకోండి జీవించటం అనేది, లేకపోతే మళ్ళా మీరు గడ్డి తిన్నట్టే జగ్ధతృణ. మూడోవాడు, మూడోవాడు రాయి కొడుతున్నాడు, కానీ వాడి కళ్ళలోంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. నేను దేవాలయాన్ని నిర్మిస్తున్నాను, ఈ దేవాలయంలో ఎంతమంది సాధకులు వస్తారు, ఎంతమంది మహానుభావులు వస్తారు, ఈ గడ్డి అది లేకుండా, ఈ ముళ్ళు అవి లేకుండా వాళ్ళకి కూర్చోటానికో నడవటానికో ప్రదక్షిణాలు చేసుకోవటానికో నేను కొట్టిన రాయి ఉపయోగపడుతుంది. వీడెవడు? అమృతస్య పుత్ర, వీడొక ఋషి అన్నమాట. కానీ ముగ్గురు ఎవరు? రాళ్లే కొడుతున్నారు. ఇంతటి మీరు ఏం పని చేస్తున్నా కూడా దాన్ని ఒక యోగ విద్యగా మార్చుకునటం నేర్పినటువంటి మహనీయునికి నమస్కారము అని మనం ఎవరి గురించో మాట్లాడుకుంటాం. మరి అది అర్థం చేసుకోండి, కఠోపనిషత్తు మీకు అక్కడ కనిపించాలా, కనిపిస్తేనే మీకు కరెక్ట్, లేకపోతే మీకేం అర్థం కాలే. జగ్ధతృణ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పని తప్ప మిగతా అన్ని పనులు గొప్పవి అనుకునేవాడు గడ్డి తింటున్నాడు అనమాట. నేను చేస్తున్నటువంటి పని, ప్రకృతి నాకు ఈనాడు ఇచ్చినటువంటి పని, చాలా ముఖ్యమైనటువంటి పని. ఎందుకంటే ఆ పని నువ్వు తప్ప ఇంకోడెవడు చేయటానికి అక్కడ లేడు. ఆ విధంగా నువ్వు విలక్షణమైనటువంటి వ్యక్తివి, యునీక్ అంటావు ఇంగ్లీష్లో. యునీక్ అంటే ఏంటి? యువర్ ఓన్లీ క్యాపబుల్, ఇంకోడు ఆ పని చేయలేడు. ఇప్పుడు నువ్వు కూర్చొని అక్కడ మాట వింటున్నావు, అక్కడ ఇంకోడు లేడు. ఇప్పుడు రమ్మన్నా రాడు ఎవడు, అక్కడ నువ్వు లేచాకే వస్తాడు. ఇంకా అది కూడా ఒక విలక్షణమైనటువంటి పనే భగవంతుడి యొక్క సృష్టిలో అనేటటువంటిది. ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడు ఈ మాట మీకు వర్తించదు. ఏ మాట? గడ్డి తింటున్నాము అనేటటువంటి మాట వర్తించదు. మీరు ఖచ్చితంగా యోగ సాధకులే. అందుకే అరవిందో చెప్పింది ఏంటంటే, ఆల్ లైఫ్ ఈజ్ యోగా. ఊపిరి పీల్చుకోవటం ఒక యోగా, ఊపిరి వదలటం ఒక యోగా, అది కూడా యోగాయే. దాని తర్వాత ఏంటి? దుగ్ధ దోహ, పాలు పిండేసుకోవటం. మనం ఏంటి పిచ్చివాళ్ళం, ఆ కథ చెప్తూ ఉంటాం కదా, బంగారు బాతు ఏదో గుడ్డు పెడుతూ ఉంటే దాన్ని చంపేసి పట్టుకొచ్చేసి లోపల ఎంత బంగారం ఉందో అనుకుంటే దుగ్ధ దోహ. ఈ మానవ జీవితాన్ని దేనికి ఉపయోగించుకోవాలో దానికి ఉపయోగించుకోకుండా పిండేసుకుంటున్నాం మనం. దేనికి పిండుకుంటున్నాం? ఈ పనికి రాని వాటికి. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మొట్టమొదటి మీరు నన్ను వచ్చేమడుగుతారు, ఏది చేస్తే లాభం ఎక్కువ అని అడుగుతారు. తక్కువ లాభం వచ్చే బిజినెస్ చేస్తే ఏమనాలి వాడిని? ఏమనాలి? తక్కువ లాభం వచ్చే లేకపోతే నష్టపోయే బిజినెస్ మొదలెట్టాడు అనుకోండి ఎవడైనా, ఏమనాలి వాడిని? మరి మనం మన జీవితాన్ని ఏం చేస్తున్నాం? అద్భుతమైనటువంటి అవకాశం మనకి వచ్చింది, మళ్ళీ అవకాశం వస్తుందో రాదో కూడా తెలియదు. ఒకే జీవితం కాలం ఉంది అని నమ్మే వాళ్ళకైతే గ్యారంటీగా అవకాశం రాదని వాళ్ళకి అర్థమైపోయింది. అంతే గొడవ లేదు, వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనకంటే ఇంకా పునర్జన్మ ఉంది అని నమ్మే వాళ్ళకే కొన్ని విరవేషాలు వేయడానికి అసలు యాక్చువల్గా ఛాన్స్ ఉంది. అసలు అందుకే భారతదేశం నాశనం అయిపోయింది ఏమో కూడా, ఆ ఈ జన్మలో కాకపోతే మరి జన్మలో చూస్తానే. ఈ లోన్ తీసుకోదలుచుకున్న వాళ్ళకి ఒక స్పెషల్ మాట జాగ్రత్తగా వినండి. చైనాలో కనుక మీరు అప్పు తీసుకుంటే మీకు ఆ రుణపత్రం మీద, ఈ జన్మలో కాకపోతే నేను పై జన్మలో అయినా రుణాన్ని తీర్చుకుంటాను, నువ్వు సంతకం పెట్టి ఇవ్వచ్చు. మరి చూసుకోండి, ఇక్కడ మీరు లోన్ తీసుకుంటారు, అక్కడ లోన్ తీసుకుంటారు. ఎగ్గొట్టడానికి అక్కడ తీసుకోవటం బెటరు, కానీ ఎగ్గొట్టడం మీడితో తీసుకుంటే మీరు ఏం చేస్తున్నట్టు? జగ్ధతృణ, గడ్డి తింటున్నట్టు అనమాట. ఎందుకు గడ్డి తింటున్నట్టు? నువ్వు అనుకుంటావు నువ్వు ఎగ్గొట్టగలవని. సాయి చరిత్ర చదవమనేది ఎందుకు? కప్ప పాములు అలా ఎగ్గొట్టుకునే చివరికి ఎక్కడ దిగాయి? అంచేత నువ్వు కావాలని సంతకం పెట్టినా, నువ్వు సంతకం పెట్టకపోయినా, నువ్వు ఎవరి దగ్గర ఏమి తీసుకున్నా ఇంట్రెస్ట్తో సహా ప్రకృతి నీ దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తుంది, గ్యారంటీగా వసూలు చేస్తుంది. నేను ఎవరి దగ్గర అప్పు పుచ్చుకోలేదు మాస్టర్. భారతీయ సంస్కృతి సర్వనాశనం అయిపోవటానికి కారణం అదే. నువ్వు అప్పు తీసుకున్నావు ఒకళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర కాదు, రుణానుబంధ రూపేణ. తెలుసా ఇది? చెప్పండి. అంతే వీళ్ళందరూ ఎవరు? నీ రుణాలే. అంటే నేను రుణం తీసుకోలేదు మాస్టారు అనకండి. మీరు బ్రహ్మాండమైన అప్పుల్లో మునిగున్నారు మీరు. అది అప్పులు అనుకోవటం లే మీరు. అది మన భారతీయ సంస్కృతి తెలియకపోవటం వల్ల. అప్పులు అని తెలిస్తే మీ దృష్టి కూడా మారిపోతుంది. మీ పిల్లల వైపు చూసే దృష్టి కానీ, మీ భార్య వైపు చూసే దృష్టి కానీ. పశువు అంటే అర్థము పశువుని కాదు, కట్టబడి ఉంటుంది. పశువు అంటే ఏంటి? పాశ్యముతో కట్టబడినది. మనం ఎక్కడున్నా కూడా మన పిల్లల గురించి, మన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తాం, తప్ప చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అంచేత ఆ విధంగా మనం అందరం పశువును, పాశ్యంతో కట్టబడిను. ఇదొక రుణం. వాడు అమెరికాకి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ ఆలోచిస్తాడు. వీడు ఆలోచించడమే కాదు, వాడు ఎంత ప్రేమ వలకపోస్తాడు అంటే నాకు ఫోన్ చేసి, నేను అమెరికాలో ఉన్నాను మాస్టారు, మా అమ్మ నాన్నని మీరు చూసుకోండి అంటాడు. నాకు ఇప్పటివరకు అర్థం కాలే అసలు ఎందుకలా ఫోన్ చేస్తారని. అంటే వాట్ ఈజ్ దేర్ మెంటల్ మేకప్? నువ్వేమో అమెరికాలో ఉంటావు, నీ తల్లిదండ్రుల్ని మాత్రం నేను చూసుకోవాలి. ఎంత ఆనందంగా వాడు గర్వంగా చెప్పుకుంటాడు, ఐ హావ్ టేకెన్ మై రెస్పాన్సిబిలిటీ మాస్టర్. ఏంటి అసలు అర్థమవుతుంది ఆ సంస్కారహీనత్వం? దుగ్ధ దోహ అంటే అది అర్థం. పిండేసుకున్న తర్వాత ఆవు వైపు చూడ మనం. చూడకపోతే ఏమవుతుంది? ఆవుకి తిండి పెట్టకుండా, నీరు పెట్టకుండా పాలు పిండేసి రెండోసారి నీకు పాలు రావు, తాపులు వస్తాయి. దుగ్ధ దోహ తప్పు చేస్తాం, పిండుకుంటాం. పిండుకున్న తర్వాత ఎవరి దగ్గర అయితే నువ్వు పిండుకున్నావో దానికి తిరిగి నువ్వు మళ్ళీ ఏదో ఇవ్వాలి. నీకు పాలు కావాలి అంటే దానికి ఆహారం పెట్టాలి, దాన్ని పోషించాలి. నువ్వు దాన్ని వీధిలో పడేసి టైం వచ్చినప్పుడు మాత్రమే నువ్వు పాలు పిండుకుంటాను అంటే నాకు, నేను నమ్మను కరెక్ట్గా పాలు వస్తాయని కదా. అంచేత దుర్దో మనం చేసేటటువంటి తప్పు అది. స్నేహమైనా సరే, అసలుకి స్నేహం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి రిలేషన్షిప్. ఎందుకంటే స్నేహం ఒక్కటే నాకు తెలిసి ఏంటి అంటే జన్మ జన్మాంతరాలకి కంటిన్యూ అవుతుంది. మిగతా అంతా కూడా రుణాలు బంధాలే. అప్పిచ్చిన వాడు నీ ఇంటి చుట్టూ ఎప్పటి వరకు తిరుగుతాడు అంటే నువ్వు వాడు అప్పు తీర్చేసేంత వరకు. వాడు అప్పు తీర్చేగానే నీ జోలికి మళ్ళీ వాడు రాడు. వాడు వచ్చినా నీకు కోపం వస్తుంది, ఏ నీ అప్పు అంతా తీర్చేశాను కదా మళ్ళా వస్తావా అని. కానీ స్నేహితుడు రాకపోతే బాధ వస్తుంది ఇద్దరికి. వెళ్ళకపోతే వాడికి బాధ, రాకపోతే వీడికి బాధ. అంటే స్నేహంలో దుగ్ధ దోహ లేదు. స్నేహంలో ఏమంటావు? పెరిగిన దోహ అంటావా? ఏదో భావం అర్థమైంది కదా. కానీ ఇప్పుడు స్నేహాలు, ఇప్పుడు స్నేహాలు కూడా దుగ్ధ దోహే. స్నేహం కూడా మీరు ఎందుకు చేస్తారు అంటే నాకేం లాభం? నాకేం లాభం అని చేసేటటువంటి స్నేహం ఏంటి? దగ్ధ తృణ, గడ్డి తింటావు అనమాట. నువ్వు స్నేహితుడి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయక్కర్లే, నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయక్కర్లే. ఇచ్చేది ఏదో ప్రకృతి ఇస్తుంది, ఇచ్చేది ప్రకృతి మాత్రమే. ఇంకా ఎవడు నీకు ఏమీ ఇవ్వలేడు అని కూడా ఆలోచించండి. ఇంకా మిగతా బాధలు కుటుంబ పరంగా కానీ, వ్యక్తి పరంగా కానీ, సమాజ పరంగా కానీ నీకు వచ్చేటటువంటి బాధలన్నీ కూడా ఎందుకు వచ్చాయి అంటే నువ్వు గడ్డి తింటావని వచ్చాయి. జగ్ధతృణ, అనవసరమైనటువంటి కోరికలు, పనికి రానటువంటి కోరికలు కోరటం వల్ల వస్తున్నాయి. ఇవన్నీ చేస్తావు బాగానే ఉంది, కానీ చివరికి ఏమవుతావు అంటే నువ్వు నిరీంద్రియాహ. నీ ఇంద్రియాల్లో పట్టుస్తాం పోతుంది, ఎప్పుడు అప్పుడు పోతుంది. 20 ఏళ్ళ కాకపోతే 30 ఏళ్ళకి, 30 ఏళ్ళ కాకపోతే 70 ఏళ్ళకి, 70 ఏళ్ళ కాకపోతే 90 ఏళ్ళకి, ఎప్పుడు అప్పుడు నీకు పట్టుత్వం పోతుంది. ఆ పటుత్వం పోతున్నప్పుడు జీవిత సత్యాలు అర్థమవటం మొదలవుతాయి. నేను ఇన్నాళ్ళు ఎవరికోసం అయితే పాటు పెడ్డాను, ఇన్నాళ్ళు ఎవరికోసం అయితే నేను చేస్తున్నాను, అది నేను మూర్ఖత్వంగా చేశాను. మళ్ళా మనం గడ్డి తింటాం. ఏ విధంగా గడ్డి తింటాం? ఆ వయసులో నేను నీకు చిన్నప్పుడు చేశాను కదా, నువ్వు నాకు ఇప్పుడు చేయి. బిజినెస్ అయింది, బిజినెస్సేగా. నేను నీకు చిన్నప్పుడు చేశాను, నీకు ఇంత డబ్బుకి నేను ఖర్చు పెట్టాను, ఇంత డబ్బు ఖర్చు పెట్టాను కనుక నువ్వు ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి వీలు లేదు. నువ్వేం చేసుకోవాలి? జగ్ధతృణ, నీకు ఇంత డబ్బు ఖర్చు పెట్టాను కనుక ఇంత డబ్బు ఇచ్చేటటువంటి అమ్మాయిని తీసుకో. రైతా తప్ప నేనేమంటానే, మీ ఇష్టం, మీరేం కావాలంటే చేసుకో. కానీ నేను గడ్డి తింటున్నాను అని మీరు చేస్తే లాభం ఏంటి అంటే కనీసం వాస్తవానికి దగ్గరగా ఉంటారు. తప్పేం లేదు, గడ్డి తింటానికి తప్పే ఉంది. కానీ గడ్డి తింటున్నాను అని తెలుసుకోండి. నాకు ఇంత డబ్బు వచ్చేస్తుంది, నేను ఏదో చాలా మంచి పని చేస్తున్నాను అనుకోకండి, ఖచ్చితంగా మీరు లైన్లో పడిపోతారు, ఇప్పుడు కాకపోతే రేపైనా.
కానీ పటుత్వం తగ్గాక ఈ జ్ఞానం వస్తే మీకేం లాభం? అంటే తెలియని వాడు ఏం చేయాలి, నిప్పులో చేయి పెడితే కాలుతుంది అంటే ఎలా కాలుతుందో చూస్తాను, నువ్వు నిప్పులో చేయి పెట్టావనుకో, పెట్టుకో వద్దంటాడు ఎవడైనా. అందులో నువ్వు సైంటిస్ట్ కూడా అనమాట, ఎలా కాలుతుందో చూస్తాను. కానీ దానివల్ల ఏమవుతుంది, కాస్త బాగా కాల్చుకున్నావు అనుకో, ఆ చేయి నీకు ఉపయోగపడకపోవచ్చు ఇంకా జీవితంలో కదా. అంచేత ఇతరుల యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకోవటం తెలివైన వాళ్ళు చేసేటటువంటిదని. అంతే కదా, సైంటిస్ట్లు ఏదైనా చెప్తే ఉండండి నేను ప్రయోగం చేస్తానను, నువ్వు ఒప్పేసుకుంటావు. అలాగే మన ఋషులు, నాయన నీ జీవితము, ముఖ్యంగా భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళ జీవితము ఒక విశేష లక్ష్యము కొరకు ఉపయోగపడుతుంది అనేటటువంటిది మనం గుర్తుంచుకోగలిగితే అప్పుడు ఏమవుతుంది, ఆ మానసిక స్థితి ఉన్నటువంటి వాడికి ఏమవుతుంది అన్నది యముడి దగ్గర మనం నేర్చుకుంటాం. ఆ పేజ్ 8 తీయండి. అది వైశ్వ 7 మంత్రం. వైశ్వానర ప్రవిశతి అతిథి బ్రాహ్మణో గృహాన్ తస్యేతాం శాంతిం కురువంతి హర వైవస్వతోదకం. అదేనా ఉందా మంత్రం? వైశ్వానర అంటే అగ్నిదేవుడే. అగ్ని అంటే ఏమిటి? ఉత్సాహం. ఆ ఉత్సాహం తెచ్చుకోండి. మీరు మీలో అగ్ని వచ్చినట్టే, వైశ్వానరుడు వచ్చినట్టే, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా మంది నాతో ఏమంటారంటే, కుండలిని జాగరణ గురించి మీరు చెప్తున్నారు కదా మాస్టర్, మేము చేర్చుకోవటానికి వస్తాం పిచ్చివాళ్ళు. కుండలిని జాగరణ అంటే లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్య సిద్ధి కొరకు ఉత్సాహంతో పనిచేయగలిగితే మీకు కుండలిని జాగరణ జరిగిపోతుంది. అది అర్థం చేసుకోండి. మీరు కుండలిని జాగరణకి మీరు విశేషమైనటువంటి ప్రయత్నం ఏమీ చేయక్కర్లేదు. వినిపిస్తుంది మీకు? ఏ విశేషమైనటువంటి ప్రయత్నం ఏం చేయక్కర్లే. వైశ్వానర ప్రవిశతి, ఉత్సాహం నీలోకి ప్రవేశిస్తుంది. ఎలా ప్రవేశిస్తుంది? అతిథిలాగా ప్రవేశిస్తుంది. అతిథి అంటే ఏంటో టైం పెట్టుకుని ఫలానా టైంకి ఉత్సాహం వస్తుందని ఏమైనా రూల్ ఉందా? ఎప్పుడైనా ప్రవేశించవచ్చు. దానికి తిథివార నక్షత్రాలు ఏం ఒక్కర్లే ఉత్సాహం రావడానికి. ఇప్పుడు ఈ విషయం మనకు అర్థమైంది, అవగాహన అయింది. మన జీవితాల్లో ఉన్నటువంటిది గురువుల యొక్క పని చేయటానికే చాలా ప్రముఖమైనటువంటి పని మనం చేసుకోవాలి, దానికే మన జీవితాన్ని ఉపయోగించాలి అని మనకి అర్థమైపోగానే ఉత్సాహం నీలోకి ప్రవేశించింది. ఎప్పుడు ప్రవేశించింది? నువ్వు ఇప్పుడు టైం చూసుకుంటే తెలుస్తుంది, లేకపోతే తిరివార నక్షత్రాలు ఏం తెలియదు. అంచేత అది ఎలా ప్రవేశించింది? అతిథిలాగా ప్రవేశించింది. బ్రాహ్మణో గృహాన్, బ్రాహ్మణుని యొక్క ఇంట్లో ప్రవేశిస్తుంది. బ్రాహ్మణుడు అంటే ఏం చెప్పాను నేను? కోరికలు తీరినటువంటి వాడు, లేకపోతే తక్కువ